Swasti. साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఇక్కడ మన దత్తాత్రేయుడు ఉంటే అలాగే విప్పుతావా? గాయత్రి ఉపనిషత్. నిన్న సవితాశక్తి, సవితాశక్తి వెనకాతలున్నటువంటి భర్గము, దానిని ప్రేరణ చేసేటటువంటి శక్తుల గురించి తెలుసుకుందాం మనం. ఆ శక్తులు 12 జంటలుగా తెలుసుకుందాం మనం. గాయత్రి ఉపనిషత్తులో ఇంకో పేర్లు ఇచ్చాడు. 24 గాయత్రి శక్తులు ఇంకొక రకంగా పేర్లు ఇచ్చాడు. పేర్లు ఎలాగే ఇవ్వచ్చు. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అని ఒకడంటే, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి అని ఒకడంటాడు. అన్నదేంటి? అదే ఆ భావాలను అర్థం చేసుకుని రకరకాలైనటువంటి పేర్లు ఎందుకు ఇచ్చారు అంటే, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దాని మీద మాస్టర్ చేస్తాడు. విభిన్నమైనటువంటి శక్తులు, ప్రతి శక్తి ఇంకొక శక్తిగా మార్చవచ్చు. అది మన సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. దాన్నేమో శక్తి నిత్యత్వ నియమము అని చెప్తాం. శక్తి సృష్టింపబడదు, నశింపబడదు. అలాగే పదార్థము కూడా సృష్టింపబడదు, నశింపబడదు. ఇది సైన్స్ ఉన్నటువంటి ఫండమెంటల్ రూల్. పదార్థము నశించదు, శక్తి నశించదు. పదార్థమన్నా శక్తి అన్నా ఒకటే. ఇప్పుడిప్పుడు సైన్స్ అక్కడికి వస్తోంది. ఈ శక్తి పదార్థము ఒకటే అయినప్పుడు, పదార్థము శక్తి రూపంలో ఉన్నప్పుడు మనకు కనిపించదు, శక్తి పదార్థ రూపంలో ఉన్నప్పుడు కనిపిస్తుంది. అంచేత పదార్థమే ఘనీభవించినటువంటి శక్తి. ఘనీభవించినటువంటి సవితాశక్తి సూర్యుడు మన కంటికి కనిపిస్తున్నాడు. ఆ ఘనీభవించినటువంటి సవితాశక్తితో బయటికి వస్తున్నటువంటి కిరణాలు శక్తి కిరణాలు. ఆ శక్తి కిరణాలు మళ్ళా విభిన్న పదార్థాల మీద పడి ఫోటోసింథసిస్ అంటాం, కిరణ సంయోగ జన్య క్రియ. దానివల్ల ఏమవుతుంది, ఆ సూర్యకిరణాలు మళ్ళీ పదార్థంగా మారుతుంది. ఆ పదార్థాన్ని మళ్ళా ఇతర ప్రాణులు తింటున్నాయి. ఆ సూర్యుడి యొక్క శక్తితో ఎదిగినటువంటి భర్గహ బలాన్ని చెట్లు కాయలు మిగతా ప్రాణులు మాంసాహారులు కూడా, మిగతా ప్రాణులకు కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సూర్యుడి యొక్క కిరణాలతోనే. అది పదార్థంగా మారింది. ఆ పదార్థాన్ని మళ్ళా మనం ఏం చేసుకుంటున్నాం, తింటున్నాం. తిని మనకేం వస్తుంది, అది మళ్ళా శక్తిగా మారుతుంది. ఇవంతా ఏంటి, ఒకదాని మీద ఒకటి ఆధారపడినటువంటి మిథునములు. అసలు ఆదర్శప్రాయమైనటువంటి మూలభూతమైనటువంటి మిథునం ఏది అనుకుంటే శక్తి పదార్థము. ఈ మిగతావంతా కూడా శక్తి యొక్క యో రూపాన్ని ఏ పదార్థంగా మారుస్తున్నాం, అదే పంచదార, అదే తీపి. ఎన్ని రకాల తిప్పులు పదార్థాలుగా మారుతున్నాయి, తీపి ఒకటే శక్తి, పదార్థాలు అనేకం. మిథునం జంట వేరు చేయి తీపిని పదార్థాన్ని, అలా వేరు చేయలేనటువంటి ఒక ప్రక్రియ మానవ శరీరం ద్వారా కూడా మనం చేయొచ్చు. డాన్స్ నాట్యం, నాట్యమును నాట్యము చేస్తున్నటువంటి వాడి నుంచి వేరు చేయండి చూస్తాను, నేను చేయలేరు. వాడే మామూలుగా కూర్చుని ఉండొచ్చు, తర్వాత వాడే బ్రహ్మాండంగా డాన్స్ చేసేస్తూ ఉండొచ్చు. వాడు డాన్స్ చేస్తున్నప్పుడు వాడిని మనిషి అనం, వాడిని డాన్సర్ అంటాం కదా. ఇది మిథునం, వేరు చేయలేరు మీరు దాన్ని. శక్తిని పదార్థాన్ని కానీ, పదార్థాన్ని శక్తిని కానీ వేరు చేయలేరు. ఇది నిన్న మనం చదువుకున్నటువంటి మిథనాలలో మీరు ఎంతగా మధిస్తే దాన్ని ధ్యానం అన్నాం. మీరు మధించాలి, అది మధిస్తే ఆ శక్తిని మీరు ఉపయోగించుకోగలరు. కాంతిని విద్యుత్ను ఈనాడు మనం రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాం కదా. ఉపయోగించటానికి కారణం ఏంటి, ఆ శక్తి యొక్క నియమాలను మనం అర్థం చేసుకున్నాం. కాంతే విద్యుత్గా మారొచ్చు, విద్యుత్తే కాంతిగా మారుతుంది. ఇప్పుడు టీవీలో వాటిలో అంతే కదా జరుగుతుంది, కాంతి చూడగలిగేటటువంటి కాంతిగా విద్యుత్ కిరణాలే మారుతున్నాయి మనకి. కానీ ఆ నియమాలను అనుసరించకుండా నువ్వు టీవీ తయారు చేయలేవు. అదే నియమాలు ఇంకోలాగా మారుస్తే సర్కిట్స్ ఫ్రిజ్గా మారుతుంది. అందువల్ల ఈ 12 జ్ఞానపక్షప శక్తులను, అంటే ఇక్కడ చెప్పినటువంటి మిథనాలలో ముందు చెప్పబడినటువంటి శక్తులు మనం చదువుకున్నాం, జ్ఞానపక్షప శక్తులుగా చదువుకున్నాం. వాటి యొక్క పదార్థముగా మారినటువంటి శక్తులు సూది దబ్బనం, ఏది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం, తేడా తెలుసు కదా. సూది ఉపయోగించవలసిన చోట దబ్బనం ఉపయోగించాం అనుకోండి, కంటి ఆపరేషన్ చేశాడు, సన్నటి కుట్టి వేయాలి వాడు, దబ్బనం తీసుకొచ్చాడు వాడు, ఉన్న కన్ను పోతుంది. మామూలు సూది కూడా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా లేసర్ బీమ్స్ ఉపయోగిస్తాం మనం, ఇంకా సన్నగా ఉంటుంది అది. అసలు అంతకంటే సన్నగా ఉండేది ఉండదు. కానీ కుట్టటము అనేటటువంటి ప్రక్రియ అన్ని చోట్ల ఒకటే. ఓ సర్జన్ వేసేటటువంటి కుట్లు, ఓ దర్జీవాడు వేసేటటువంటి కుట్లు, నేను వేసేటటువంటి కుట్లు, ప్రక్రియ ఒకటే. నాకు కుట్టడం వచ్చిందని చెప్పి ఆపరేషన్ అయిపోయాక నేను వెళ్ళిపోయి ఆపరేషన్ థియేటర్లో కుడతానన్నాననుకో, ఫినిష్. డైరెక్ట్గా వాడు శక్తివంతుడైపోతాడు, పదార్థం ఏం మిగలదు కదా. ఆ తేడా, శక్తి ఒకటే, కుట్టేటటువంటి ప్రక్రియ ఒకటే, కానీ దానికి కావలసినటువంటి పరికరాలు మారుతూ ఉంటాయి కదా. అలాగే మన శక్తి స్వరూపానికి కూడా విభిన్న ఆయుధాలు మనం పెడతాం. ఒక శక్తికి ఉన్నటువంటి ఆయుధం ఇంకో శక్తికి ఉపయోగించాం. అంచేత అన్ని ఆయుధాలు ఏ ఆయుధమైనా ఎక్కడైనా పెట్టేయచ్చు, కుదరదు. అది ఎప్పుడు మీకు అర్థమవుతుంది, ఆ ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే. మీరు ఉపయోగించుకోవాలి, గాయత్రి మాత కాదు ఉపయోగించేది. గాయత్రీదేవి తన స్థాయిలో, తన లెవెల్లో, ఆ లెవెల్ వాళ్ళది అరవిందో ఓవర్ మైండ్ స్థితి అంటాడు, అంటే ఇంట్యూషన్ ని దాటినటువంటి స్థితి. అక్కడ వాళ్ళు ఆయుధాలు ఉపయోగించుకుంటారు, ఆ దేవతాశక్తులు. కాని ఇక్కడ కొన్ని అంచెల కిందకు వచ్చినా కూడా ఆ ఆయుధాలు, ఆ శక్తి యొక్క స్వభావాలు మారో. 1.5 వోల్ట్స్ బ్యాటరీ అయినా, 220 వోల్ట్స్ ఎలక్ట్రిక్ కరెంట్ అయినా ప్రిన్సిపల్ ఒకటే. కానీ 220 వోల్ట్స్ కరెంట్ ఆపరేట్ చేయాలంటే కాస్త జాగ్రత్త పడాలి. 1.5 వోల్ట్స్ అయితే మీరు పెద్దగా జాగ్రత్త పడక్కర్లేదు. అదే 1,32,000 వోల్ట్స్ పవర్ హౌసెస్ ఉంటాయి, అక్కడికి ముందే వాడు కంకాళం అది పెట్టి ఉంచుతాడు. వాడు చూశారు కదా అక్కడ ఎందుకు పెట్టి ఉంచుతాడు, మీరు కాస్త ఏమైనా పిచ్చి పనులు చేశారనుకోండి అవే మిగులుతాయి. అంచేత అక్కడ భయపడుతున్నావా మనం? ఏం భయపడటం, మనమే నిర్మిస్తున్నాం వాటిని. ఆధ్యాత్మిక జగత్తులో కూడా భయపడవలసినటువంటి పని ఏమీ లేదు. వామ మార్గంలో ఆ దేవతాశక్తులన్నిటినీ కూడా ఆ దేవతాశక్తుల మీద ఉన్నటువంటి ఆయుధాలను సవ్యముగా ఉపయోగించుకోవటం నేర్చుకుంటే ఎప్పుడు ఏమీ అవ్వదు. ఆ భావనతో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మిథునాల గురించి అర్థమైంది కదా మీకు, తర్వాత బ్రహ్మహేదం శ్రియం ప్రతిష్ట మాయతనం ఐచ్ఛత్ తత్త ఐస్కా యది తత్ బ్రూతే ధ్రియత్ తత్ సత్య ఏవ ప్రత్యతిష్టతి. సాధకుడు ఈ జంటలను ఎలా పట్టుకోవాలో చెప్తున్నాడు. ఏ జంటలను? 12 జంటలను. 12 జంటలున్నాయి. జ్యోతిష్ శాస్త్రంలో ఈ 12 జంటలు ఎలా చెప్పుకుంటాం మనం? మేషరాశి నుంచి మీనరాశి వరకు మళ్ళీ అదే ప్రక్రియ. ఎక్కడా మీరు ఆ 12ని దాటి వెళ్లరు. ఆదిత్యుల గురించి చెప్పుకున్నప్పుడు మీరు ఏం చెప్పుకుంటారు? ద్వాదశ ఆదిత్యులు అంటారు. గాయత్రి మంత్రం గురించి చెప్పినప్పుడు 12 జ్ఞానపక్షపు దేవతలు, 12 వామపక్ష. ఏదైనా తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వస్తామంటే ఆ 12 మీదకి వస్తాం. ఆ ద్వాదశ దాన్ని 1 డజన్ అన్నాం. 12 ఎందుకు తీసుకోవాలి, 14 ఒక గ్రూప్గా ఎందుకు పెట్టుకోకూడదు అని ఎవడు ప్రశ్నించకూడదు. ప్రశ్నించుకుంటే అక్కడ కూడా 12 పెట్టుకుంటాం. 12 × 12 144, దానికి ఏదో ఒకటి ఉంది గ్రాస్ అంటాం అనుకుండా. అంచేత ఈ సంఖ్యాత్మకమైనటువంటి వివరణ. సాంఖ్యాయనము గోత్రము అని సావిత్రిది గాయత్రిది ఏ గోత్రము అని అడుగుతాడు తర్వాత రాబోయేటటువంటి దాంట్లో. ఈ ఉపనిషత్తులో రాదనుకున్నది గాయత్రి హృదయంలో వస్తుంది. కానీ అన్ని ఒకదానికొకటి సంబంధించినవే. ఈ ద్వాదశ, ఈ 12 అనేటటువంటి సంఖ్యకు, ఈ 12 శక్తులకు, ఈ 12 శక్తుల్లో ఉన్నటువంటి జ్ఞానపక్షము, 12 శక్తుల్లో ఉన్నటువంటి వామపక్షము, లేకపోతే టెక్నాలజీని మనం అర్థం చేసుకుంటూ ఉండటానికి ఈ గాయత్రి ఉపనిషత్తు మీకు ఇప్పుడు చెప్పబోతోంది ఏం చేయాలని. బ్రహ్మ సృష్టి మొదలెట్టాడు, చెప్పాను కదా ఎలా మొదలెట్టాడు, తపస్సు చేశాడు. దేని గురించి తపస్సు చేశాడు? ఈ 12 శక్తుల గురించి తపస్సు చేశాడు. ఈ 12 జంటల గురించి తపస్సు చేశాడు. 12 జంటలు అంటే 24 అనొచ్చు కదా. 12 జంటలు అన్నాం మనం, 24 అంటాం. ఆ 24 ఇంటికి 24 రకాలుగా అక్షరాలను పేర్చుకుని దానికి తగినటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేయటం అంటే ఏంటి ప్రాసెస్? తపస్సు ఇప్పుడు ఎలా చేస్తారు? 12 హిమాలయాలకు వెళ్లి మనం తపస్సు చేద్దాం అన్నాం. ఇప్పుడు హిమాలయాలకు వెళ్లి మీరు చెప్పరు ఇడ్లీ సాంబారు దొరుకుతుంది అక్కడ కూడా, దొరక్కపోతే మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. మనం తీసుకెళ్తే ఓ ప్రమాదం కూడా రావచ్చు. అక్కడ ఉన్నటువంటి ఋషులకి ఇడ్లీ సాంబారు చూపించాం అనుకోండి, వాళ్ళని భ్రష్టులు చేస్తాం మనం. వాళ్ళు ఇడ్లీ సాంబారు కోసం మళ్ళీ ఆంధ్ర పరిగెట్టుకు రావాలి. ఆ విధమైనటువంటి భ్రష్టత్వం కాకుండా తపస్సు చేయాలి. ఇప్పుడు మీరు గాయత్రి గురించి ఇంత చదివారు, తపస్సు ఎలా చేస్తారు, మీరు ఏ విధమైనటువంటి తపస్సు చేయబోతున్నారు? మీరు ఏం చెప్పాను, నేను తపస్సు చేయటానికి రెండు చేతులు కావాలి కదా, ఏదైనా పని చేయాలంటే తపస్సు చేయటానికి రెండు లక్షణాలు ఉండాలి, శ్రద్ధ విశ్వాసం. చాలా మందికి శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం అని అర్థం. మరి మనకేమర్థం అవుతోంది శ్రద్ధ అంటే? శ్రద్ధ అంటే ఏం చెప్పాను నేను, ఒక లక్ష్యం ఉండాలి, మీరు ఏ పని చేస్తున్నా దృష్టి ఆ లక్ష్యం మీదే ఉండాలి, దాన్ని శ్రద్ధ అంటాం. ముందరప్ప గుడ్డిగా శ్రద్ధ ఉండాలి అంటే దేని మీద శ్రద్ధ ఉండాలి? డబ్బు సంపాదించేవాడు ఉన్నాడు, ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, వాడికి శ్రద్ధ దేని మీద ఉంటుంది? ఏం చేస్తున్నా వాడి మనస్సు దాని మీదే ఉంటుంది. విద్యార్థి ఉన్నాడు, వాడు దేన్ని అర్థిస్తున్నాడు? విద్య మీదే శ్రద్ధ ఉంటుంది వాడికి. శ్రద్ధ అనే పదాన్ని గుడ్డిగా మీరు వాడకండి. ఇప్పుడు ఇక్కడ మనం వాడుతున్నది శ్రద్ధ అంటే ఏంటి, నిరంతరము ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రము ఎక్కడుంటుంది, ఆ లక్ష్యం మీద ఉంటుంది. మనస్సు లక్ష్యం మీద ఉండటము అనేటటువంటి దాన్ని మిథునాలలో ఏం చెప్పాడు, మనయేవ మనస్సు లక్ష్యం మీద ఉంటుందని చెప్పాం కదా, మనయేవ సవిత అంటే సవితాశక్తి ఏంటి, ఈ మనస్సే. అంచేత సవితాశక్తి యొక్క అంశము మనస్సు రూపంలో మీ వద్దే ఉంది. అందువల్లనే రేపు మీరు కూడా పెంచుకుని 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 సవితగా మారిపోవచ్చు శ్రద్ధ ఉంటే. ఏ శ్రద్ధ ఉంటే? శ్రద్ధ ఉంటే, శ్రద్ధ ఉంటే అంటారు. శ్రద్ధ ఉంటే అంటే నేను సవితగా మారిపోవాలి అని నిరంతరం మీకు ఆ తపన ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా మారుతారు. ఆశ్చర్యం ఏముంది అందులో, ప్రకృతి నియమం అది శ్రద్ధ. మరి విశ్వాసం అంటే, శ్రద్ధ అర్థమైంది కదా, మరి విశ్వాసం కూడా ఉండాలి. ఉత్తి శ్రద్ధ మీకు పనికిరాదు. మనస్సుకి మిథునం ఏమని చెప్పాడు, నేను చెప్పే కదా వాక్. వాక్ అంటే పదార్థము, అర్థవంతమైనటువంటి. సంస్కృతంలో కొన్ని విశేషమైనటువంటి ఉదాహరణలు ఇస్తాడు వాడు, ఆ ఉదాహరణలు మీరు గుర్తుంచుకోండి. ఉదాహరణలు ఏం చెప్పాయంటే కుందేలు యొక్క కొమ్ము, పదార్థం ఉందా అది? గాడిద గుడ్డు అంటూ ఉంటాం మనం. గాడిద గుడ్డు అంటే అర్థం ఏంటి? కానీ ఏదో సినిమాలో చూసా గాడిద గుడ్డు, నేను దొల్లుకుంటూ దొల్లుకుంటూ వస్తుంది. డైరెక్టర్స్ లేని పదార్థాన్ని కూడా సృష్టించగలరు, వాళ్ళు నిజమైన బ్రహ్మలు. అంచేత ఉన్నటువంటి పదార్థాన్ని మొట్టమొదట మీరు దేంతో పట్టుకుంటారు, వాక్కుతో కదా. అంచేత శక్తిని దేని ద్వారా పట్టుకోగలం, సవితా శక్తిని వాక్ ద్వారా పట్టుకోగలం. వాక్ ఏం చెప్తుంది మీకు, కర్మ ఎలా చేయాలో చెప్తుంది, ఏ పని ఎలా చేయాలో చెప్తుంది. అంచేత విశ్వాసం అంటే ఏమిటి, నిరంతరము ఆ లక్ష్యాన్ని పొందటానికి మీరు ఎలా చేయగలిగితే అలా చేయండి, తూర్పు దిక్కుగా వెళ్ళు అన్నాడు. వాడు నిరంతరము పడమటి దిక్కుగా బయలుదేరాడు. ఎప్పుడప్పుడు వాడు ఖచ్చితంగా తూర్పు దిక్కుకి చేరుకుంటాడు. అసలు బయలుదేరింది విపరీతమైన దిక్కు, పడమటి దిక్కుకు బయలుదేరాడు. పృథ్వీ గుండ్రమంగా ఉండును, వీడు డైరెక్ట్ గా తూర్పు వైపు వెళ్తే వీడు పడమటి దిక్కు బయలుదేరి అలా కిందకి వెళ్ళి మళ్ళా వాడు అక్కడికే వస్తాడు. ఇంచేత దిక్కులు కరెక్ట్ గా ఉన్నాయా లేవా, నేను చేస్తున్నటువంటి సాధన కరెక్ట్ అవునా కాదా, ఈ ప్రశ్నలు మీరు వేయాల్సినటువంటి అవసరమే లేదు. మొదలెట్టేయండి, అది ఎక్కడో అక్కడ యు స్టార్ట్ ఇట్. మొదలెట్టాక ఏం చేయాలి, నిరంతరము ఆ లక్ష్యాన్ని మనసులో ఉంచుకుని ఆ లక్ష్యానికి తగినటువంటి ఆచరణ మనకి విశ్వాసం చూపిస్తుంది. విశ్వాసం ఏమని చూపిస్తుంది, ఖచ్చితంగా మనం ఆ లక్ష్యాన్ని కర్మ ద్వారా పొందగలము అని. బ్రహ్మ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోగానే తపస్సు చేయగానే ఇమీడియట్ గా ఫలితాలు రావు కదా. కుక్కర్ అంటే వెళ్ళి పెట్టాం స్టవ్ మీద, దింపేశాం, లాభం లేదు కదా. మీకు విశ్వాసం ఉండాలి. 20 నిమిషాల తర్వాత కూత కూస్తుంది, కూత కూసాక మళ్ళీ ఇంకో కూత కూస్తుంది, దాని తర్వాత వీలవుతే ఎందుకైనా మంచిదని ఇంకో కూత కూసేంత వరకు ఆగుతాం, ఆ తర్వాత దింపుతాం, కర్మ చేస్తాం. కానీ మధ్యనే 20 నిమిషాల కాలం ఉంది కదా, ఆ 20 నిమిషాల కాలంలో బ్రహ్మ దర్శించినటువంటివి మీరు కూడా దర్శించగలిగితే మీ గాయత్రి సాధన, మీ గాయత్రి యొక్క విజ్ఞానము, మీ గాయత్రి యొక్క ఉపాసనము సఫలమవుతోంది అని తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడో, బ్రహ్మహేదం బ్రహ్మ ఇదం, సాధన చేస్తున్నాడు, తపస్సు మొదలెట్టాడు, సృష్టి ఆదిలో గమనించాడు. శ్రియం ప్రతిష్ట ఆయతనం ఐక్షత్, శ్రీని ప్రతిష్టను ఆయతనాన్ని దర్శించాడు. ఇది గాయత్రి యొక్క వేరొక 3 పాదాలు, త్రిపదా గాయత్రి. తత్తేస్కా యది తత్ బ్రూతే ధ్రియే తత్ తత్ సత్యమేవ ప్రచితిష్టతి. బ్రహ్మ శ్రీని ప్రతిష్టని ఆయతనాన్ని చూచాడు. ఈ 3 మనకు కనిపించాలి మన జీవితంలో. గాయత్రి మంత్ర సాధకుడు ఉపయోగంలో శ్రీ, శ్రీ అంటే లేమి లేకుండా ఉండటం, కోటీశ్వరుడు అయిపోతాడని కాదు. స్వామి రామతీర్థ గురించి చెప్పాను కదా, నీ దగ్గర డబ్బుందా అన్నాడు, నీ జేబులో ఉన్న డబ్బు నాది కాదా అన్నాడు. పిక్ పాకెటర్ అదే అనుకుంటాడు, అలా అనుకోకూడదు. వాడంతట వాడు మనస్ఫూర్తిగా, వాడి జేబులో ఉన్నదే మీకు ఇందుకు ఇస్తాడు. మనం అందరం కూడా ఒక విశాల విశ్వ కుటుంబంలో భాగంగా జీవించగలిగేటటువంటి మానసిక స్థితి పొందగలిగితే శ్రీ. శ్రీ తర్వాత ప్రతిష్ట. చాలా డబ్బు ఉంటుంది స్మగ్లర్ వాడు, వాడి ముందు మాత్రం చేతులు కట్టుకుని ఉంచుంటాం, బయటకు వచ్చాక ఏం చెప్తాం. మొన్న ఏదో ఊళ్ళో వెళ్ళాను నేను, చాలా మంచి భవనం చూశాను నేను, నిజంగా నాకు కూడా అందంగా అనిపించింది. సరే నాతో వస్తున్న వాళ్ళతో అన్నాను నేను, ఎంత బాగుందో ఇల్లని, స్మగ్లర్ అండి వాడు అన్నాడు. ప్రతిష్ట ఉన్నట్ట లేనట్ట అది మీరు చూసుకోవాలి. ఆ మాట అంటల్లోనే ప్రతిష్ట ఉంది అనేటటువంటి మూర్ఖత్వం మనం అనుకుంటున్నాం, కానీ ఆ మాట అంటల్లోనే తెలుస్తుంది కదా, అంటే మనకి తెలుస్తోంది అది. ఆ విధంగా ఆర్జించినటువంటి శ్రీ ప్రతిష్టాత్మకమైనటువంటిది కాదు. కానీ గాయత్రి మంత్రోపాసకుడు యొక్క శ్రీ ఎలాంటిది, ప్రతిష్ట ఇచ్చేటటువంటిది. ప్రతిష్ట ఉంది. 3 చూశాడు, ఆయతనం చూశాడు. ఆయతనవాన్ భవతి, ఆయతనవాన్ భవతి, ఆయతనవాన్ భవతి ఎందులో వస్తుంది, మంత్రపుష్పంలో వస్తుంది. ఏంటి ఆయతనవాన్ భవతి, చదివేస్తాం. ఆయతనం అంటే జ్ఞానం, జ్ఞానవంతుడవుతాడు. శ్రీని ప్రతిష్టను రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. డబ్బుంది, పొలిటికల్ పవర్ ఉంది, నువ్వు హంతకుణ్ణి రక్షించడానికి దాన్ని ఉపయోగిస్తే, అననుకూలమైనటువంటి పరిస్థితులు సృష్టించడానికి దాన్ని ఉపయోగిస్తే జ్ఞానం ఉన్నట్ట లేనట్ట. ఇంచేత రేపు నీకు ఆ పరిస్థితులు లేనప్పుడు ఈ పిచ్చి పనులు చేసి నువ్వు ఎవరినైతే రక్షించకూడని వాళ్ళని రక్షించావో వాళ్లే నిన్ను స్వాహా చేసేస్తారు. ఇంచేత జ్ఞానం ఉన్నవాడు ఏం చేయాలి. అందుకే సుభాషితాల్లో ఒక సూక్తం ఉంది, తెలివిలేనటువంటి మిత్రుడు కంటే తెలివైనటువంటి శత్రువు ఉండటం చాలా మంచిదని. శత్రువు తెలివైన వాడవుతే చాలా మంచిది. తనకు కథ చెప్తాడు, రాజుగారు కోతిని బాగా ట్రైనింగ్ చేశారు మనుషుల మీద నమ్మకం లేక. సాధారణంగా పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా, ఈగ వాలింది రాజుగారి మీద. కోతి గారికి తెలిసిందేంటి, ఈగను తోలేయాలి అని కత్తి తీసింది. ఈగను తోలేసింది కానీ అటు రాజుగారు లేరు కదా. ఆయతనవాన్ భవతి, శ్రీ ఉండాలి, ప్రతిష్ట ఉండాలి, దాని తర్వాత ఆయతనవాన్ జ్ఞానం ఉండాలి. ఇది మీరు ముందు దర్శిస్తారు. ముందు రాదు శ్రీ. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, ఇప్పుడు పిల్లవాడిని చదివిస్తున్నారు, ఇప్పుడు మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు వాడి చదువు మీద. ఎందుకు డబ్బు అది ఖర్చు పెడుతున్నారు, మీరు రాబోయేటటువంటి శ్రీని దర్శిస్తున్నారు. రకరకాలుగా దర్శించవచ్చు. ఇప్పుడు నా కొడుకు కానీ వాడు కానీ MBBS చదివితే రేపు ఖచ్చితంగా 100,000 రూపాయలు నేను దర్శించవచ్చు. ఆయతనం అన్నది మీ ఇష్టం, అది అదో రకమైన జ్ఞానం. ఇలాగా ముందే దర్శించి మనం చేయగలుగుతున్నాం కదా. ఇప్పుడే MBBS చదువుతున్నాడు, రేపు డబ్బు వస్తుంది, దాంతోపాటు ఇంకా ఏమొస్తుంది, ప్రతిష్ట వస్తుంది. కానీ ఆ డబ్బును ప్రతిష్టను ఎలా ఉపయోగించుకోవాలి? మంచి వైద్యుడుగా, విశాల హృదయమైనటువంటి వైద్యుడుగా సంపాదించుకున్నాడు అనుకో. గాయత్రి మంత్రము ఈ విధమైనటువంటి దృష్టికోణాన్ని మీలో పెంచుతుంది. శ్రీని, ప్రతిష్టను, ఆయతనాన్ని. మొదలెట్టగానే వస్తుందా శ్రీ? మొదలెట్టగానే ప్రతిష్ట వస్తుందా? మొదలెట్టగానే జ్ఞానం వస్తుందా? రాదు. అంచేత మీరు తపస్సు మొదలెట్టిన క్షణంలో ఈ మూడు మీ దగ్గరికి రాకపోయినా అవి మీ దగ్గరికి వస్తున్నటువంటి లక్షణాలు కనిపించడం మొదలెడతాయి. అది బ్రహ్మ తపస్సు చేస్తున్నప్పుడు, ఆయన గాయత్రీని చేస్తున్నప్పుడు ఆయన దర్శిస్తే, అదే ఉపాసన చేస్తున్న వాళ్ళకు కూడా మరి అదే దారిలో అదే లక్షణాలు మనకి కనిపించాలి. కనుక ఈ మూడింటిని, బ్రహ్మ, శ్రీని, ప్రతిష్టని, ఆయతనాన్ని చూశాడు. స సవితాం సావిత్రియ బ్రాహ్మణం స్రష్టవాన్ తత్ సావిత్రీం పర్యదధాత్. ఆ సవిత సావిత్రితో బ్రాహ్మణులను సృష్టించి సావిత్రిని వారిచే ఆవరింపజేశాడు. గందరగోళంగా ఉంది కదా, మళ్ళీ జరుగుతాను, జాగ్రత్తగా వినండి. ఏ స్థాయితో? బ్రాహ్మీ ఉపాసకుల స్థాయితో. జ్ఞానపక్షమైనటువంటి బ్రాహ్మీ ఉపాసకులు, ఆద్యశక్తి తర్వాత వచ్చినటువంటిది. దాని యొక్క జంట ఏంటి? సరస్వతి. ఈ రెండు శక్తులు ఉపయోగించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ సవిత, ఆ సవితాశక్తి సావిత్రితో బ్రాహ్మణులను సృష్టించి సావిత్రిని వారిచే ఆవరింపజేశాడు. నువ్వు డాక్టర్ అవ్వాలని ఉంది కదా, నీకెవరు చెప్తారు డాక్టరు? నువ్వు డాక్టర్ ఎలా అవుతావు? డాక్టర్ చెప్పాలి. ఆ డాక్టర్ డాక్టర్ ఎలా అయ్యాడు? ఆ డాక్టరీ విద్యతో వాడు ఆవరింపబడి ఉన్నాడు. వాడికి ఆ విద్య లేకపోతే వాడు నీకు నేర్పలేడు కదా. చేత ఈ సావిత్రి శక్తిని, శ్రీ, ప్రతిష్ట, ఆయతనము, ఈ మూడు కలిగినటువంటి త్రిపద గాయత్రి శక్తిని మీరు పొందాలి అంటే, ప్రకృతిలో ఆకాశంలో ఉంది కాదంటనే అది మీ దగ్గరికి రాదు. రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ శక్తి ఉన్నటువంటి వ్యక్తుల్ని బ్రాహ్మణుడు అంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. గాయత్రి మంత్ర ద్రష్ట అయినటువంటి ఋషులు, ఈనాడు మనం ఎవరిని బ్రాహ్మణులు అంటున్నాము, ఆ స్థితిలో మాత్రం వాళ్ళు లేరు. వేదాలను క్రోడీకరించినటువంటి వ్యక్తి, మనం ఇప్పుడు వచ్చినటువంటి పరిభాషలో బ్రాహ్మణుడు కాదు. ఇంచేత అతను బ్రాహ్మణయ్యాడు? శ్రీ, ప్రతిష్ట, సద్జ్ఞానము, దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకునేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే వాడు బ్రాహ్మణే. అలాగ ఆవరించబడి ఉన్నటువంటి వాడు, సావిత్రి శక్తి ఆవరించబడి ఉన్నటువంటి వాడు దగ్గరికి మీరు వెళితే నే ఆ జ్ఞానం మీ వద్దకు వస్తుంది. అదే కదా కరెక్ట్, అదే చెప్పాడు అక్కడ. వాళ్ళ భాషలో చెప్పారు, వచ్చిన కూడా అది గందరగోళం భాష వాళ్ళకి అలవాటు. లేకపోతే వాళ్ళ భాష కరెక్టేమో, మన భాష గందరగోళమేమో, ఈ గందరగోళం మనకు అలవాటు అయిపోయి. ఒకడు గబుక్కుని రాత్రి నిద్రలేచాడు. ఏమైందన్నారు? ఏమైందంటే వాడి ఇంటి పక్క నుంచి రైళ్లు అలా వెళ్తూ ఉంటాయి. ఆ రోజు రైల్వే స్ట్రైక్ ఏదో బంద్ అయింది. గబుక్కుని రైళ్లు ఆ పట్టాల మీద నుంచి, వాడి ఇంటి పక్క పట్టాల మీద నుంచి వెళ్ళటం మానేసింది, నిద్ర పట్టడం మానేసింది. ఆ చప్పుడు ఉంటే గాని, ఆ గందరగోళం ఉంటే గాని నిద్ర పట్టదు. అలాగా మనం కూడా గందరగోళం చేసుకుంటున్నామేమో. తత్ సవితుర్వరేణ్యం ఇది సావిత్ర్యా ప్రథమ పాద. సావిత్రి యొక్క, ఏ సావిత్రి యొక్క? శ్రీ, ప్రతిష్ట, ఆయతనం కలిగి ఉన్నటువంటి గాయత్రి యొక్క. లేకపోతే అది మీరు పొందటానికి వీలు కలగజేసేటువంటి శక్తి యొక్క మొదటి పాదము తత్ సవితుర్వరేణ్యం. ఇది మనకు తెలుసు కదా. కానీ ఓ నాలుగైదు రోజుల కిందట తత్ సవితుర్వరేణ్యం ఉంటే అవగాహన, ఇప్పటికీ తేడా వస్తుంది కదా. ఆ జ్ఞానం కావాలి ముందు, సద్జ్ఞానము. మరి తత్ సవితుర్వరేణ్యం అంటే ఏమిటి? దానికి ఋషులు లింక్ పెట్టారు గొలుసుల్లాగా. ఏం చెప్తున్నాడో వినండి. సంస్కృతమే కావచ్చు కానీ ఇప్పుడున్నటువంటి అవగాహనతో మీకు అర్థమైపోతుందని. పృథ్వీ వర్చత్ సమధాత్. సమధాత్ అంటే కలిపాడు, లేకపోతే దాని మీద ఆవరింపజేశాడు. పృథ్వీ వర్చత్ సమధాత్ రిచ అగ్నిం అగ్నినా శ్రియం శ్రియా స్త్రియం స్త్రియో మిథునం మిథునేన ప్రజాం ప్రజయా కర్మం కర్మణ తపం తపస సత్యం సత్యేన బ్రహ్మ బ్రహ్మణ బ్రహ్మణం బ్రహ్మణేన వ్రతం వ్రతేన వై బ్రాహ్మణ సంసితో భవతి అశూన్యో భవతి అవిచ్ఛిన్నో భవతి. ఏం సంస్కృతం రావాలి మీకు ఇది అర్థం అవటానికి? సంస్కృతం రావాలా? అర్థం లేదా మీకేం చెప్పాడు? నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది అక్కర్లే, భావం అర్థం అవుతే. అందుకే నేను మీతో చెప్పాను, వేదాలు అర్థం అవటానికి విశేషమైనటువంటి తెలివితేటలు కానీ సంస్కృతం కానీ అక్కర్లేదు. దాని వెనకాతలు ఉన్నటువంటి భావాలు అర్థం అవుతే ఆ వేద మంత్రాలే మీకు భావాన్ని అర్థం చేస్తాయి. కానీ నేను చెప్పాను కదా, మీకు అర్థమైపోయేదంటే నేను ఒప్పుకోండి, నేను చెప్తా వినండి మీరు. కానీ గాయత్రి ఉపనిషత్తే మీకు ఇంత సులభంగా నాలుగైదు రోజుల యొక్క ఈ స్వాధ్యాయంలో అర్థం అవటం మొదలెడితే వేదాలు ఎందుకు అర్థం కావు? కొంచెం ఈ విధంగా మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే ఆ వేదాలన్నింటినీ కూడా మీరు మీ మీద దింపుకోగలుగుతారు. ఇప్పుడు ఎలా దిగింది ఇది? ఆ బ్రాహ్మి సరస్వతి యొక్క జంటలు ఉన్నాయని తెలిస్తే మళ్ళీ ఆ జంటలను ఎలా ఉపయోగించుకోవాలి? ఇంకా మనకి అధికారం రాలే, ఆధిపత్యం రాలే వాటి మీద. వస్తే మీరు బ్రాహ్మణాం భవతి, మీరు కూడా బ్రహ్మవిత్తులే అవుతారు. పృథ్వీ శుక్రునితో కల్పబడి యుక్తమైనది. పృథ్వీ మనకి కనిపించేదేంటి? కొన్ని తత్వాల యొక్క కలయిక మాత్రమే. కానీ కొన్ని తత్వాల యొక్క కలయిక కలిసిమెలిసి ఒక గోళంలాగా నిరంతరము సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతోందో ఆ శక్తిని శుక్రుడు అంటాం. అదే శుక్రగ్రహంగా మారింది. అన్ని కలిసిమెలిసి ఆనందంగా సూర్యుడి చుట్టూ తిరగటమే కదా గోళం అంటే. అంచేత జ్యోతిష్ శాస్త్రంలో శుక్రగ్రహాన్ని ఆనందానికి ప్రతీక అంటాం. పృథ్వీ వర్చః సమధాత్. కలిసిమెలిసి ఎలా జీవించాలి అన్నది పృథ్వీ ద్వారా నేర్చుకోండి. పృథ్వీ దగ్గర విపరీతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి, చేదు తీపి కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి చెట్లను పక్కపక్కన నాటుతాం మనం. పక్కపక్కనే దీనికి అది శక్తిస్తుంది, దీనికి అది శక్తిస్తుంది. కుట్టుకోదు, ఇది చేదు పదార్థం గనక దీనికి నేను శక్తి ఇవ్వను. అర్థమవుతుంది కదా శుక్రహ అంటే ఏంటో అర్థం. శుక్రునితో అగ్నికి సంబంధం ఏర్పడింది. వేడి లేనటువంటి పదార్థము దేనికి ఉపయోగపడుతుంది?